ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను.
యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యాన మాలిక ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎందుకంటే దేవాతి దేవుడు మన జీవితాల్లో ఊపిరినిచ్చని వాడు, మనల్ని ప్రేమించినవాడు, మనకు ప్రాణం పెట్టినవాడు. మరి మన జీవితాల్లో బాగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చదవాలి, మరి ప్రార్థన చేయాలి, నిత్యము దేవునితో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు ఆదికాండము 36-37 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 36 అధ్యాయంలో మరి యేసావు వంశావళిని మనం చూడగలుగుతాం. దేవుడు మరి యేసావును కూడా ఆశీర్వదించాడు. అంటే యేసావు ఆధ్యాత్మికమైన సంపద కంటే మరి ఇహలోకమైన సంపద చాలా ఎక్కువగా సంపాదించాడు. దేవుడు అతనిని కూడా మరి ఆశీర్వదించినట్లుగా మనం ఈ 36 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, యేసావు మరి తన తమ్ముడైన యాకోబు దగ్గర నుంచి కనాను దేశంలో నుంచి వెళ్ళిపోయి సేయీరు అనే మన్యంలో తన నివాసం ఉంటాడు. ఎందుకనంటే వారిద్దరూ ఆ దేశంలో నివసించడానికి స్థలము లేనందువలన యేసావు తన తమ్ముడైన యాకోబు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి సేయీరులో వారు జీవితాలు ప్రారంభిస్తారు. ప్రియులారా, మరి యేసావు ఏదోమీయులకు మూల పురుషుడిగా మనం చూడగలుగుతాం. మరి ఈ 36 అధ్యాయంలో యేసావు యొక్క వంశావళి అంతా మనం చూడగలుగుతాం. ప్రియులారా, 36 అధ్యాయాన్ని మీరు కూడా ఒకసారి చదవండి, మీరు కూడా అధ్యయనం చేయండి. మరి వారి యొక్క వంశావళుల ఆ చరిత్రను మనం కూడా నేర్చుకోగలుగుతాం. మరి 37 అధ్యాయానికి వస్తే మరి చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడేవాడు, దేవుడు దర్శన రూపంగా దేవాతి దేవుడు మాట్లాడేవాడు, వాక్య రూపంగా దేవుడు మాట్లాడేవాడు, కలల రూపంతో దేవుడు మాట్లాడేవాడు, దేవుని దాసుల యొక్క వాక్యము చేత దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఆయా రకాల్లో ఆయా సందర్భాల్లో మరి మనలను హెచ్చరించేవాడు. అందుకే పాత నిబంధనలో ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు, కొత్త నిబంధనలో ప్రార్థనా పరులు వాడుకున్నాడు. ప్రియులారా, మరి ఇప్పుడు ప్రవక్తల కంటే ఎక్కువ ప్రార్థనా పరులు అవసరం. ప్రార్థన వాక్యముతో దేవుడు మనతో మాట్లాడేవాడు. మనం వాక్యాన్ని నిత్యము చదువుతున్నప్పుడు దేవుడు మన జీవితాలను గుర్చిన ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆయన నీకు బయలుపరిచేవాడు. మరి 37 అధ్యాయాన్ని మనం చూడగలిగితే యేసోపు యొక్క కల మరి తర్వాత తన జీవితాన్ని మనం చూడగలుగుతాం. యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తెగా మనం చూసాం. యేసోపు 17 సంవత్సరాల వయసు గలవాడు, అంటే మంచి టీనేజర్, మంచి యవనస్తుడు. యాకోబు యోసేపును ప్రేమించడానికి ప్రాముఖ్యమైన రెండు విషయాలు నేను చెప్పాలని ఆశపడతాను. ఒకటి, మరి యాకోబు రాహేలు వారు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు, ఒకటి. రెండవది, యోసేపు రాహేలుకి పుట్టిన కుమారుడు గనక ఆమెను బట్టి కూడా యాకోబు యేసోపును ప్రేమిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. యేసోపు 17 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు వారి అన్నలతో తను గొర్రెలు మేపుతూ ఉండేవాడు. మరి యూసుఫ్ చిన్నవాడు. తర్వాత తన తండ్రి భార్యలైన బిల్హా, జల్ఫా ఆ కుమారులందరితో కూడా తను ఉండేవాడు. ఎందుకంటే వారందరూ అన్నదమ్ములే గనక. అంత మాత్రమే కాదు, యూసుఫ్కి మరి వారి సహోదరుల నుంచి వారు ఏదైనా చెడు పనులు చేసినప్పుడు ఆ చెడు సమాచారం ఏదైనా ఉన్నట్లయితే అది తండ్రి దగ్గరికి తీసుకుని వస్తూ ఉండేవాడు. సాధారణంగా మా నెలల్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు అంటే లాస్ట్ బార్న్ ఎవరైనా ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులకి చాలా క్లోజ్గా ఉంటారు. ఇంట్లో ఏది జరిగినా అంటే వారి సిబ్లింగ్స్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వారు ఏది చేసినా కూడా ఇంట్లో వెంటనే ఆ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి ఆ పేరెంట్స్తో చెప్తూ ఉంటారు. అంటే వారి దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయాలి అని. ఇక్కడ యోసేపు కూడా అలాగే ఉండేవాడు. అందునిమిత్తమేనేమో మరి యాకోబు యేసోపుని ఎక్కువగా ప్రేమించేవాడు. మరి యాకోబు తనని బాగా ప్రేమించడం వలన మిగిలిన సహోదరులందరూ కూడా అతనిని ఇష్టపడేవారు కాదు. అంత మాత్రమే కాదు, అతని మీద పగపట్టి ఒకలాంటి ఈర్ష మరి యేసోపు మీద చూపించేవారు. యేసోపుకి ఒకరోజు కలొస్తుంది, ఆ కళ వారన్నలతో చెప్పాలని ఆశపడతారు. నాకు వచ్చిన కళ మీరు దయచేసి వినండి అని వారి సహోదరులతో చెప్పినప్పుడు యేసోపు సహోదరులు తను అడుగుతున్నారు ఏంటి ఆ కళని అన్నప్పుడు యేసోపు వారికి జ్ఞాపకం చేస్తాడు, మనము చేనిలో పనులు కట్టిచుంటిమి నా పనులు లేచి నిలిచిండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని వారితో చెప్పాడు. అప్పుడు వారి సహోదరులు చాలా కోపంతో నీవు నిశ్చయముగా మమ్మలను ఏలుదువా, మా మీద నువ్వు అధికారి వాగుదువా అని అతనితో అడిగినప్పుడు అతను ఆ కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరి ఎక్కువగా పగపడతా ఉంటారు. యోసేపు మరి యొక్క కళ కని ఆ కళ యొక్క వివరాలు వారితో చెప్పాలని ఆశపడతాడు. మరి యోసేపు ఆ రెండవ కళను కూడా వారికి వివరిస్తాడు. ఏంటంటే సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని వారితో చెప్తాడు. యాకోబు యోసేపు మీద చాలా కోపంగా అడుగుతాడు, అంటే సూర్య చంద్రులు అంటే మీ తల్లిదండ్రులు, మరి 11 నక్షత్రాలు అంటే మీ సహోదరుల అని చాలా గద్దెంపుతో యోసేపుని అడుగుతాడు. మరి తన సహోదరులందరూ అసూయ పడతారు కానీ తన తండ్రి అయిన యాకోబు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు ఇజ్రాయేలు యోసేపును పిలిచి మరి షెకేములో మందలు మేపుచున్న వారి సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోమని హెబ్రోన్లో నుండి తను పంపిస్తాడు షెకేముకు. ఇతను షెకేముకు వెళ్ళినప్పుడు అక్కడ వారు కనిపించకపోతే ఆ పొలంలో ఇటు అటు తిరుగుతున్న ఒక మనుష్యుణ్ణి తను అడిగితే తన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి మీ సహోదరులు దోతానికి వెళదాము అని మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను, మీ సహోదరులు దోతానులో ఉంటారేమో చూడమన్నప్పుడు మరి యోసేపు దోతానికి వెళ్ళి దోతానులో వారిని కలుసుకుంటాడు. మరి యోసేపు వారి అన్నల దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ దోతానులో ఉన్న వారి సహోదరులందరూ కూడా మరి దూరం నుంచి యోసేపుని చూసి తనని చంపాలి అని ఒక ప్రయత్నం చేస్తారు. ఒక దురాలోచన వారిలో పుడుతుంది. వారందరూ అనుకుంటారు ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీణ్ణి చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారేస్తే దుష్ట ముగములు వాడిని తినేస్తాయి, అప్పుడు వాడి కలలు ఏమవుతాయో మనం చూద్దామని ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మరి రూబేన్ అనుకుంటాడు వాడిని చంపకూడదు, వారి చేతుల్లోంచి విడిపించాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యేసోపును పట్టుకుని ఆ అంగీని తీసి తనను తీసుకెళ్లి ఆ గుంటలో పారేస్తారు. ఆ గుంటలో నీళ్లు ఉండవు, నీళ్లు లేని గుంట. ఆ తర్వాత వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు కన్నులెత్తి వారు చూస్తుండగా ఐగుప్తు నాకు తీసుకుపోవు గుగ్గిలము మస్తికయు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు యూదా అంటాడు మన సహోదరుని చంపి మరణం దాచిపెట్టడం వలన మనకేమి ప్రయోజనం, మనం ఇస్మాయిలీలకు వాణ్ణి అమ్మివేయదము, రండి, మన సహోదరుడు మన రక్త సంబంధి కదా, మరి వాడికి మనమేమీ హాని చేయొద్దు అన్నప్పుడు వారి సహోదరులు అతనితో సమ్మతిస్తారు. అతనితో సమ్మతించిన తర్వాత మిద్యానీయులు ఆ ప్రదేశం నుంచి వెళ్తా ఉండగా సహోదరులందరూ యేసోపుని ఆ గుంటలోంచి పైకి తీసి వారిని 20 వెండి తులాలకి మరి వారికి అమ్మివేసినప్పుడు మరి యేసోపుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రూబేను మరి ఆ గుంట దగ్గరికి వచ్చినప్పుడు యేసోపు కనిపించకపోతే మరి తన బట్టలు చింపుకొని తను ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నా సహోదరుడు ఎక్కడ, ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని తను కేకలేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత సహోదరులందరూ కలిసి మేకను తీసుకుని దాన్ని చంపి దాని యొక్క రక్తాన్ని యేసోపు యొక్క అంగీకి మరి ఆ రక్తంలో దానిని ముంచి తన తండ్రికి తీసుకుని వెళ్ళి ఇస్తారు. తన తండ్రి దుఃఖముతో ఏడుస్తూ ఉంటాడు. అయ్యో యేసోపు ఇక లేడు అనే వార్త మరి తన గుండెకు చాలా భారంగా ఉంటది. ప్రియులారా, ఆ రక్తపు మడుగులో ఉన్న ఆ అంగిని తీసుకొచ్చి తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చినప్పుడు అతడు దానిని గుర్తుపెట్టి ఈ అంగి నా కుమారునిదే, దుష్ట ముగము వానిని తినివేసెను, యేసోపు నిశ్చయముగా చేర్చబడెను. ఆ తర్వాత యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనుపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఏడుస్తూ ఉంటాడు, అంగలార్స్తూ ఉంటాడు. ఆ తర్వాత తన కుమారులు కుమార్తెలు అందరూ అతని దగ్గరకు వచ్చి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. గాని అతడు ఓదార్పు పొందనొల్లకపోయాను గనుక అతను అంగలారుస్తూ చనిపోయిన నా కుమారుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటాడు. ప్రియులారా, అది తండ్రి యొక్క దుఃఖము, అది తండ్రి యొక్క బాధ. ఇది ఇలా ఉండగా మరి యోసేపుని మిద్యానీయులు ఐగుప్తునకు తీసుకుని వెళ్ళిపోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకును అతనిని అమ్మి వేశాను. తర్వాత మిద్యానీయులు ఐగుప్తునకు తీసుకుని వెళ్ళిపోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడైన రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు మరి యోసేపుని అమ్మేస్తారు. ప్రియులారా, ఎంత దయనీయమైన సంగతి! ఈ దినంలో కూడా ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. మరి కుటుంబంలో సంతోషం ఉండదు. ఒకరు బాగా అభివృద్ధి చెందితే వేరే వాళ్ళు సహించలేరు. ఒకరు బాగా అభివృద్ధి చెందుతుంటే వేరే వాళ్ళు తనని ఎలాగ కిందకి లాగాలి. ఒకరు బాగా అభివృద్ధి చెందుతుంటే వారిని వార్చలేరు. ఏదైనా కూడా వారిని నాశనం చేయాలి అని తలపెడుతూ ఉంటారు. ప్రియులారా, మరి యాకోబుని దేవుడు ప్రేమించాడు, యోసేపుని ఆశీర్వదించాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో వారిని ప్రభు గొప్పగా చేసేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, అభివృద్ధి చేసేవాడు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. ప్రతిరోజు మీరు ఈ కార్యక్రమాన్ని వాచ్చేయండి. మరి యోసేపు యొక్క జీవితం ఎలా మార్చబడిందో మరి ముందున్న అధ్యాయాల్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ప్రియులారా, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఎవరైతే దేవునితో నిత్యమో నడుచుకుంటారో వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. యోసేపు యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం ఎలాగ ప్రభువుకి సమీపంగా ఉండాలో నేర్చుకోబోతున్నాం. సాధారణంగా మనం ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూస్తాం, గాని మరి దేవుని ప్రణాళిక చాలా గొప్పది. అందుకనే ప్రవక్త అయిన యిర్మీయాతో ప్రభువు జ్ఞాపకం చేస్తాడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు, నీ ప్రణాళికలు నా ప్రణాళికలు వంటివి కాదు అని. అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను అభివృద్ధి చేయాలి అనేదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, ఈరోజు మరి దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను ఉన్నామా అని తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అధ్యయనము చేయాలి. మనం అర్థం చేసుకోగలం, మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. అప్పుడు దేవాతి దేవుడు తన యొక్క వాక్యము చేత మన హృదయాల్ని మార్చగలుగుతాడు. మన జీవిత ప్రయాణాన్ని ప్రభు మనకు సరళం చేయగలిగిన వాడు. అంతమాత్రమే కాదు, మన జీవితంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ప్రభు ఇచ్చేవాడు. మనం ఏదైతే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతామో వాటన్నింటినీ కూడా ప్రభు మనకి దయచేసేవాడు. మీరు అడుగుడి నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కానీ అడిగి పొందుకున్న తర్వాత మనం పొందుకున్న ప్రతిదాన్ని బట్టి కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. అది విశ్వాస జీవితం. ప్రియులారా, మనకు కలిగిన ప్రతి దాన్ని బట్టి మరి దేవునికి విధేయతగా ఉన్నప్పుడు అది విశ్వాస జీవితం. మనం ఎవరమో ఇతరులకు తెలియపరచగలుగుతాం. ఈరోజు ప్రభు ఈ మాటల ద్వారా నీ హృదయముతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మీరు యవనస్తులైన వారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఒకవేళ మీరు మీ స్పౌజ్ కొరకు మీరు ప్రార్థన చేయాలి, మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి, మీ కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభువును అడగాలి, ప్రభువా ఇదిగో నా కుటుంబాన్ని మీరు వాడుకోండి నాయనా, ప్రభువా నా జీవితాన్ని మీరు వాడుకోండి నాయనా, తద్వారా నా కుటుంబాన్ని మీరు వాడుకోనండి, రక్షణ దయచేయండి నాయన. రక్షణ లేని వారు పరలోక రాజ్యానికి వారసులు కాదు. ప్రియులారా, రక్షణ మన జీవితానికి ఎంతైనా అవసరం ఉన్నది. మనం రక్షణ పొందుకోవాలంటే మనకున్న సమస్తాన్ని ప్రభు సన్నిధిలో పెట్టాలి, మనం ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడగాలి, ప్రభు నేను పాపిని నాయన, నా జీవితంలో నన్ను ఏలుతున్న ప్రతి పాపము తీసివేసి నన్ను పవిత్రుడిగా చేయు నాయన అంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా దేవుడు నీ పాపములు కడిగి పవిత్రుడిగా ఉంచి నిన్ను ఉన్నతమైన వాడుగానే కాదు గాని పరలోక రాజ్యంలో కూడా నేను వారసుడిగా చేయగలిగిన వాడు నా ప్రభు. ప్రియులారా, ఒకవేళ అలాగా నువ్వు అనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఈ దినాన్ని నీ హృదయంలోనికి వచ్చి నీకు రక్షణ దయచేయగలిగిన వాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితంలో మీ కృపా క్షేమములు వారి జీవితంలో ఉంచండి, మీ ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చండి నాయన. ఎందరైతే బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు వారి జీవితంలో మీరు ఉండండి, మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో మీరుండండి. ప్రభా వారి కుటుంబము తిరిగి కట్టడం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఉండండి నాయన. ఎవరైతే నేను ఒంటరిని అయిపోయాను అని అనుకుంటున్నారో ఇదిగో యోసేపు జీవితాన్ని వారికి తెలియపరచండి నాయన. ప్రభా యోసేపు తన సొంత అన్నదమ్ముల చేత తను అమ్మివేయబడ్డాడు, కానీ మీ ప్రణాళిక గొప్పది నాయన, మీ ప్రణాళిక ఆశ్చర్యమైనది నాయన. యోసేపును మీరు తీసుకెళ్ళి ఒక గొప్ప నాయకుడిగా మీరు చేయబోతున్నారు నాయన. అన్నదమ్ములందరూ అనుకున్నారు తినని చంపేస్తే మాకు సమస్య పోతుంది అని, కానీ మీ ప్రణాళిక గొప్పది. మరి యోసేపు ద్వారా ఆ కుటుంబాన్ని మీరు వాడుకోబోతున్నారు అనే సత్యం వారికి తర్వాత అర్థమైంది. దేవా మీరు గొప్పవారు, మీ కార్యములు ఆశ్చర్యమైనవి, గంభీరమైనవి, మా హృదయానికి అగోచరమైనవి నాయన. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఇప్పుడు సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక, ఆమేన్. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను.